చేయకూడదు మగవాళ్ళు. మరి ఎవరు చేయాలి అంటే జంతువులు చేయాలి. అంటే ఆడవాళ్ళు చేయకూడదు, మగవాళ్ళు అసలే చేయకూడదు. మరి ఎవరు చేయాలి అంటే జంతువులు చేయాలి అని అన్నాను అనుకోండి వాడు, మరి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇంకేత మీ గురువు మీద నమ్మకం ఉంచుకోండి. నేను చెప్తున్నా మామూలుగా ఆయన నేను టెస్ట్ చేయలేదు. ఆయన టెస్ట్ చేయడానికి నాకు కావాల్సినటువంటి ఆధ్యాత్మిక అర్హతను నేను మీతో పంచుకోదలుచుకోలేదు. కామన్ సెన్స్ అర్హతనే నేను చెప్తున్నాను, కానీ ఆధ్యాత్మికంగా ఆయన నేను ఎలా పరీక్షించగలిగాను అనేది నేను చెప్పినా మీకు అర్థం కాదు. అంచేత ఆ వ్యక్తి చెప్పిన మాటలు నమ్మాలి తప్ప మీరు ఎవడో పక్కింటి వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, భలే మనుషులు దొరికాం మనం. గురువు చెప్పినటువంటి మాటలు, ఆ గాయత్రి మహావిజ్ఞానంలో చెప్పినటువంటి దాన్ని ఆగస్టు లోపల ఎన్నిసార్లు మీరు ఆ పుస్తకాన్ని మదించగలరో మదించండి. మీకే అర్థం అవుతుంది, అది మీ వల్ల అర్థం కాదది, ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల అర్థం అవుతుంది. ఆ అనుగ్రహం పుష్కలంగా ఉంది. చాలా కరెక్ట్ అయినటువంటి టైంలో మీరు ఈ మార్గంలో పడ్డారు. టైం వేస్ట్ చేసుకోకండి. ఖచ్చితంగా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత, పూర్ణిమ ధ్యానం అయిపోయిన తర్వాత ఒక పేజీ సరిగింది ఇవాళ, మీకు దమ్ముంటే ఒక పుస్తకం సరిగింది. ఇంకసేపు మాట్లాడితే మూడు అంటారేమో ఈయన బాబోయ్. కొంచెం అది అంతే తప్ప రేపు అనకండి. మీరు ఆ ఆధ్యాత్మిక జగత్తులో ఆ నియమాన్ని అర్థం చేసుకోండి. రేపు అనేది ఆధ్యాత్మిక జగత్తులో లేదు, ఎప్పుడు నవ్వే. నిత్య నూతన శాశ్వత ధర్మము అంటాం మనం. ఆధ్యాత్మిక జగత్తులో నిన్న లేదు, రేపు లేదు, ఉన్నది ఇవాళే, ఈ క్షణమే. అంచేత ఆ ఆశ్రుతని అర్థం చేసుకుంటూ ఇంకొక మూడు నియమాలు మీరు పాటించడానికి పునాది వేసుకోండి. ఒకటేమో పుస్తకాలు చదవమని చెప్తున్నాను. ఆ మూడు బుక్స్ మీరు ఎన్నిసార్లు పారాయణలా చదవకండి, అధ్యయనంలా చదవండి. చాలా అసైంది కదా పారాయణ అంటే, చదివేస్తాం. అది సిద్ధి సాయి చరిత్ర చేయొచ్చు, గురు చరిత్ర చేయొచ్చు, మాతా భారతీదేవి జన్మ చరిత్రకి మీరు పారాయణలా చదవచ్చు. దీన్ని పారాయణలా చదవకండి. ఒక ఇంజనీరింగ్ చదవదలుచుకున్నటువంటి స్టూడెంట్ ఎంట్రన్స్ టెస్ట్ కి ఎలా ప్రిపేర్ అవుతాడో అలా ప్రిపేర్ కండి. ఒకటి లైన్ మీరు చదివితే ఈ లైన్ లో ఎవరు ఏ ప్రశ్న వేయొచ్చో ఆలోచించుకోండి. వీలైతే మనమే దాని మీద ఎంట్రన్స్ టెస్ట్ లాగా టెస్ట్ పెట్టేస్తున్నాం. తర్వాత గాయత్రి మహావిజ్ఞాన్ మీద క్వశ్చన్లు కూడా మీరే తయారు చేసుకోవాలి, క్వశ్చన్ బ్యాంక్. మళ్ళా మాస్టర్ మీరు క్వశ్చన్ వేయండి అనకండి, మీరే అర్థమైనా నేను చెప్తాను. నేను కొంచెం అలా చదవటం నేర్చుకోండి. దానికి మీకు ఈనాడు ఉన్నటువంటి విద్యా చదవలసినటువంటి అవసరం లేదు. మేము సైన్స్ చదవలేదు మాస్టారు, మేము పెద్దగా చదువుకోలేదు మాస్టారు, మీకు తెలుగు అర్థమవుతే కాదు, అదొకటే కండిషన్ ఉండాలి. మీకు తెలుగు భాష అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా తెలుగు భాష? ఎవరు చదవటం లేదు బాబోయ్, అర్థమవుతుంది కదా తెలుగు భాష? ఎందుకన్నానంటే కొన్ని ఒక గంట ముందు ఒక దంపతులు నా దగ్గరికి వచ్చి వాళ్ళ పిల్లల్ని ఎదుర్కొ ఎలిమెంటరీ స్కూల్ ఎల్కేజీ స్కూల్లోనే ఇందులో చేర్పిస్తా ఉన్నారు. మీ అమ్మాయికి తెలుగు అర్థమవుతుందా అన్నాను. నేను మామూలుగా అడిగాను నవ్వుతాలతో, అర్థం కాదు తెలుగు అమ్మాయికి. మన విద్య అలా ఉంది. ఇవాళే జరిగింది ఆ సంఘటన, అది రైతా తప్ప అని నేనేం అంటలేదు. ఆ పరిస్థితి అలా ఉంది. ఇంగ్లీష్ చదివితే చాలా గొప్పవాడు అనమాట, వద్దు తెలుగు చదవండి. తెలుగులో ఉన్నాయి ఆ పుస్తకాలు, తెలుగు మీకు అర్థమవుతుంది కనుక చదివితే మీకే దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాలు బోధపడతాయి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో బోధపడతాయి. నా జీవితమే నా వారసత్వము, నా వీలునామా అన్నటువంటి గురువు ఈయన ఒక్కడే. వీలునామా అంటే ఏంటో తెలుసా? ఉన్న ఆస్తి పనిచేవాడు. మిగతా గురువులందరూ ఏం చెప్పారు అంటే, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, నేను ఇచ్చే సందేశం ఇదిరా మీరు అర్థం చేసుకోండి అన్నాడు. ఈయన ఆ మాట అనలే, నా వీలునామా అన్నాడు. మీకు అర్థమవుతుందా ఆ మాటలో ఉన్నటువంటి గొప్పతనం? మీరు అది అర్థం చేసుకుంటే ఆయన ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. అందుకు ఇంత బల్ల గుద్ది నేను చెప్పగలుగుతున్నాను. ఐదేళ్లలో మీకు ఖచ్చితంగా ఆ స్థాయి వస్తుంది. ఎందుకంటే వీలునామాలో మీరు చేయవలసింది ఏంటి? వీలునామాలో ఇగో ఈ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి నా ఆస్తి ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఆ లక్షణాలు మీకుంటే చాలు, మీరు విశేషమైనటువంటి కష్టం. ఆ పేరులో ఎందుకు ఆయన ఆ పేరు పెట్టాడో కూడా చాలా మంది తెలియదు. చాలా మంది పునః పని చేయించారు, వచ్చిన పెద్ద కూడా అది. మన వారసత్వము,
నా వీలునామా, అది గురువు గారు తన ఆత్మ కథకి పెట్టినటువంటి పేరు. వీలునామా రాశాడు. ఎవరికి ఆ వీలునామా, ఆ శక్తి ఎవరికి ఇస్తానన్నాడో ఆ పుస్తకం చదివిన వాడికి. అంతేగా. మరి మీలో గురువు గారు ఆత్మకథ చదవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజంగా చెయ్యొచ్చండి, చదవకపోతే ఇద్దరు ముగ్గురు. మిగతా వాళ్ళందరికీ వచ్చేసింది వీలునామా. మిగతా వాళ్ళ వీలునామా చదవండి, మీకు వచ్చేస్తుంది. అది తీసుకురావటానికి ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మీలో పెంపొందించడానికి మీ జీవితంలో ఇంకొక మూడు పనులు మీరు చేయాలి. ఒకటి గాయత్రి మంత్రం అది చేసుకోమన్నాను, యజ్ఞం చేసుకోమన్నాను. ఇంకోటి ఏం చేసుకోవాలంటే మీరు ఆసనాలు వేయాలి. గాయత్రి మహావిద్యాన్ మూడో భాగం చాలా మంది చేతుల్లో ఉంటుంది. చూడండి, గురువు గారు 8 ఆసనాలు అందులో ఇచ్చారు. ఈ ఆసనాలు వేయండి, నా వారసత్వం మీకు వచ్చేస్తుంది, నా వీలునామా, నా శక్తి మీకు వచ్చేస్తుంది. చూసుకోండి, అందులో ఉన్నాయి బొమ్మలు. అందుకని చెప్తున్నాను నేను, మీరు ఆ పుస్తకాన్ని ఎలా ఉపయోగించుకోగలరు. ఆసనాలు ప్రతిరోజు వేయాలి మీరు. మీలో చాలా మంది ఏమనుకోవచ్చు అంటే, మేము వయసు అయిపోయింది, మేము చాలా చిన్నవాళ్ళం, మేము చదువుకోవాలి, మా కాళ్ళు చేతులు వండవు, మేము ఆసనాలు ఎలా వేస్తాం. నా జీవితంలో నేను చాలా బాధపడేది ఎందుకంటే, నేను 2 పెద్ద తప్పులు చేశాను. సభాముఖంగా ఆ తప్పులు చెప్పుకుంటే చేసిన పాపం మాత్రం పోదు. ఇంకేంటే, ఎంతమందిని నేను తప్పు దావ చూపించానో నాకే తెలియదు. ఏంటి అంటే, ఆసన ప్రాణాయామాలు వేస్ట్ అనుకునేవాడిని. కొన్ని నేను వేస్ట్ అనుకుంటే పర్వాలేదు కదా, నా దగ్గరికి వచ్చే వాళ్ళకు కూడా అదే చెప్పేవాడిని చిన్నప్పటి నుంచి. ఆసనాలు ఎందుకు, ప్రాణాయామాలు ఎందుకు? ఇవాళ పొద్దున్న ఒక ఆమె ఎవరు అడిగింది కదా, ఎందుకు ముక్తుంటే చాలు కదా. ఆ స్థితిలోనే ఉండేవాడిని నేను, శ్రీరామ శర్మ ఆచార్య దగ్గరికి రానందరూ. అంటే ఆ ఆసన ప్రాణాయామాల గురించి నేను విశేషంగా పట్టించుకోలేదు. దాని విలువ 2 కిందట నేను పర్సనల్ గా చూసిన తర్వాత, మీకందరికీ ఆ సంఘటనలు తెలుసు కనుక దాని గురించి నేను మాట్లాడటం లేదు. జిందల్లో నేచర్ క్యూర్ హాస్పిటల్లో 180 కేజీల ఒక వ్యక్తి వచ్చాడు నేనున్నప్పుడు అక్కడికి. 180 కేజీలంటే మీకు అవగాహన ఉందా ఎలా ఉంటాడు వాడు? అంతేనా సన్నగా? ఆరున్నర అడుగులు ఎత్తు మంచి రాజస్థాన్ వాడు కుటీశ్వరుడు. అతనికి ఒకే ఒక బాధ ఏంటి అంటే మోకాలు నింపి. మిగతా డయాబెటీస్ తీసి అది ఉండదు, అంత కేజీలు బరువు ఉందా. నేను వచ్చాను జిందల్లో, నేను చేరిన తర్వాత నెక్స్ట్ డే అతను చేరాడు. అతని రూమ్ నా పక్క రూమే, మాట్లాడుకుంటున్నాం. ఆసనాలు వేయాల్సిందే మీరు అన్నారండి. అందులో పద్మాసనం వేయాలన్నారు నన్ను. అసలు గొడవ అయితే 180 కేజీలు ఉన్నటువంటి వాడి కాలు ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉంది కదా. ఆ కాలు మడత పెట్టాలి. ఆనందమే ఆనందం ఊహించుకోండి. మడత పెట్ట కదిగితే 60 అందులో. ఇంకోటి ఏంటి, మోకాలు నింపి కాలు వంగటం లేవాళ్ళకి. అసలు వచ్చిందందుకు వీళ్ళు ఊరుకోవాలా? నువ్వు ఆసనాలు వేయాల్సింది అన్నది. 21వ రోజు పద్మాసనం వేయించాడు అతను. చేయి తలుచుకుంటే అసంభవం అనుకున్నటువంటిది సంభవం అవుతుంది. అలాంటిది భారతదేశంలో పుట్టినటువంటి మనము ఎన్ని జన్మల బట్టి ఆసనాలు ప్రాణాయామాలు చేస్తూ ఉంటే అంత అద్భుతమైనటువంటి గురువు మనకు దొరికాడో మనకు తెలియదు. ఇదంతా మనకు కొట్టిన పిండి అని ఉంటుంది అన్న నమ్మకం. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎప్పుడు ఆసనాలు ప్రాణాయామాలకి ముక్తి ఇవ్వలేదని. నేను అక్కడ వాడు చెప్పినట్టు ఆసనాలు వేస్తూ ఉంటే వాళ్ళు అడిగారు, మీరు చిన్నప్పటి నుంచి ఆసనాలు వేస్తున్నారా మాస్టర్ అని. నేనేం చెప్పలే వాళ్ళకి, కానీ మనసులో అనుకున్నాను చిన్నప్పటి నుంచి ఏంటంటే ఎప్పుడూ నా జన్మలో వేసేదో ఆసనాలు, ఇక్కడికి వచ్చాకే వేసాను. అంటే మన కర్మ వృత్తినే అకారణంగా మీరు ఇక్కడికి వచ్చారని అనుకోవద్దు. మీరంతా కారణ జన్ములే. మీరు ఏ స్థితిలో ఉన్నారో అది వదిలేయండి. ఆధ్యాత్మిక జగత్తులో ఎక్కడున్న రైదాసు చెప్పులు కుట్టుకునేవాడు, కబీర్ దాసు బట్టలు అల్లుకునేవాడు. ఆ రోజు బట్టలు అల్లుకుని అమ్ముతే తప్ప ఆయన తిండి ఉండేది కాదు. రైదాస్ కి ఆ రోజు చెప్పులు కుట్టుకుంటే అది తిండి ఉండేది కాదు. కానీ రైదాస్ కి మీరాబాయి చూస్తున్నారు రాజకుమార్. అంటే ఆధ్యాత్మిక జగత్తులో మీరు ఉన్నటువంటి భౌతిక స్థాయి ప్రాముఖ్యత లేదు. అనేక కారణాల వల్ల, రకరకాలైనటువంటి కారణాల వల్ల ఫలానా ఫలానా భౌతిక స్థాయిలో ఫలానా ఫలానా స్త్రీ పురుషుల శరీరంలో మనం ఉంటాం. అది ముఖ్యం కాదు, మీ ఆరోగ్యం ముఖ్యం కాదు, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా అందులో చెప్పినటువంటి ఆసనాలు మీరు వేయగలుగుతారు. మొదటి కండిషన్ అది, ఎంత తొందరగా మీరు మొదలెట్టగలిగితే అంత తొందరగా మొదలెట్టేయండి. ఇక్కడ మాత్రం నేను తక్షణమే అన్ను వీలుగా క్రమ పద్ధతిలో ఆసనాలు వేయాలి తప్ప, మాస్టర్ ఆసనాలు వేయమన్నారని చెప్పి ఇప్పుడు అయిపోగానే మీరు ఆసనాలు వేయటం మొదలెడితే చాలా ప్రమాదాలు వస్తాయి. పద్ధతి ప్రకారం చేయండి, కానీ శరీరాన్ని లొంగదీయండి. 21వ రోజు ఆయన పద్మాసనం వేశాడని చెప్పాను కదా, రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ చేసుకుంటూ ఇంకట ఆసనాలు అవి మీరు ఇళ్లలో చేసుకుంటున్నప్పుడు ఒంటరిగా చేసుకోవచ్చు, 10 మందితో కలిసి చేసుకున్నప్పుడు నెమ్మదిగా చేసుకోగలుగుతారు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోండి, ఆసనాలు ఒంటరిగా వేయటం కంటే 10 మందితో కలిసి వేస్తేనే ఫలితాలు ఎక్కువ వస్తాయన్నది జిందల్లో రీసెర్చ్ చేసి కనిపెట్టారు వాళ్ళు. నేచర్ క్యూర్ హాస్పిటల్లో గదుల్లో వేయించేవాళ్ళు ఆసనాలు, బయట అందరూ కలిసి వేసేవారు. గదుల్లో వేసుకున్న వాళ్ళకంటే బయట వేసిన వాళ్ళకి 80% ఎక్కువ తొందరగా ఫలితాలు వచ్చాయిట. ఇది నేనే కళ్ళారా చూడలేదు, వాళ్ళు చెప్పింది చెప్తున్నాను నేను. పలే అబద్ధాలు చెప్పారు కదా. అంతేత మీరు ఆసనాలు వేయదలుచుకున్న వాళ్ళు కలిసి వేసుకోండి. కనీసం చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళ వాళ్ళు, ఆ పేటలో ఉన్నటువంటి వాళ్ళు కలిసి వేసుకోండి. ఇంకొక ఆసనాలు మీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. మనం ఈ మాటను వింటున్నటువంటి వాళ్ళకి మాత్రం ఒక భాగం అయిపోవాలి, మీరు చెప్తున్నటువంటి వాళ్ళకి అది భాగం అయ్యే చెప్పి చూడండి. పాయింట్ అర్థమైంది కదా. ఆసనాలు మన జీవితంలో పళ్ళు ఎలా లేవగానే తోముకుంటాము, తల ఎలా దువ్వుకుంటాము, ఉతికిన బట్టలు ఎలా కట్టుకుంటాము, స్నానం ఎలా చేస్తాము, ఆహారం ఎలా తీసుకుంటాము, అలాగే ఆసనాలు కూడా వేయాలి. అంతే తప్ప ఇవాళ మనం కొంచెం బద్ధకంగా ఉంది మాస్టర్ ఆసనాలు వేయలేదు అనొద్దు. అది మీ జీవితంలో ఒక భాగంగా మారిపోవాలి. కొంచెం మంకు పట్టుదల పట్టుకుంటే వచ్చేస్తుంది. రెండవది మీరు చేయవలసింది ఏంటంటే ప్రాణాయామం. ఈ ప్రాణాయామం కూడా గాయత్రి మహావిద్యాన్ 3వ భాగంలో ఏ ప్రాణాయామాలు చేయాలో ఆయన రాశారు. మీకు నచ్చిన ఏదో ఒక ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ లో పెట్టుకోండి, అన్ని ప్రాణాయామాలు చేయకండి, ఏదో ఒకటి. అది ఆయన రాసినటువంటి పుస్తకంలో రాసిన ఏ ప్రాణాయామం అయినా మీరు నిస్సంకోచంగా చేయొచ్చు. ఇంకేదంటే అది మీ వారసత్వపు హక్కు కనుక. దానివల్ల ఖచ్చితంగా ఆయన నీరునామాలో అది చేస్తే వచ్చేటటువంటి ఫలితాలు మీకు వస్తాయి. ఇంకా ఆసనాలు, రెండోది ప్రాణాయామం. ఇది కాకుండా జపము అనేటటువంటి దాన్ని ఒక పద్ధతిగా చేయటం నేర్చుకోండి. చేస్తున్నాం మనం మంత్రజపం, కానీ మంత్రజపం చేస్తున్నప్పుడు ఒక పద్ధతిలో మీకు నచ్చినటువంటి స్వరంలో సామూహికంగా చేయటం నేర్చుకోండి. మంత్రజపము కూడా సామూహికంగా చేసేటటువంటి మంత్రజపము, ఒంటరిగా చేసేటటువంటి మంత్రజపము కంటే చాలా ఎక్కువ ఫలితాలు వస్తుంది. రాక్షసులు ఎప్పుడు కూడా ఒంటరిగానే తపస్సులు చేశారు, రాక్షసులు అనిపించుకున్నారు. ఋషులు ఎప్పుడు కూడా సామూహికమే గురుకులం ఉండేది. గురుకులంలో శిష్యులతో పాటు కలిసి వాళ్ళు సంధ్యావందనాలు అవి చేసుకునేవారు, వాళ్ళకి నేర్చుకుని ఉండేవారు, వీళ్ళు కలిసి చేస్తూ ఉండేవారు. పూర్వకాలంలో దేవాలయాలు అందుకుండేవి. దేవాలయాలలో ఆ దేవత యొక్క మంత్రజపము సామూహికంగా ఆ పేటలో ఉండేటటువంటి వాళ్ళు కలిసి చేసుకుంటూ ఉండేవారు. మరి ఈ కాలంలో దేవాలయాల్లో అలాంటి వాతావరణం మనం తీసుకురాలేము. మనం మంత్రజపం చేస్తూ ఉంటే వాళ్ళు టంగ్ 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 అని గంట కొట్టేస్తూ ఉంటారు. పక్కలు జరుగు అంటూ ఉంటారు. మనం కళ్ళు మూసి కూర్చుంటే వీడెవడు కళ్ళు మూసి కూర్చున్నాడని తేలిపాలు చూస్తారు. అంతేత మనం అనుగ్రహ పీఠాలు పెట్టుకుంటాం. అందుకని మనం చేయగలిగేది ఏముంది? మరి రాబోయేటటువంటి రోజుల్లో దేవాలయాలు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి దానిగా మారవచ్చు కనుక రోజు కనీసము మీకు కార్డు తీసుకున్నారా మర్చిపోయారా? 10 కోట్ల కాల్చిన మంత్రజపం మిగతా వాళ్ళకి కూడా బలవంతంగా అటగట్టండి. మేమే వినాం మీకు వారసత్వం కావాలి కానీ వీలున్నామా అంటే అట చూసుకోండి. రేపు ఇస్తారులేమా సరేలే. దాని ఇంకా మనం ధ్యానం కూడా చేసుకోవాలి. అంచేత ఒకటి నా కోరిక ఏంటో అర్థమైపోయింది కదా. పేట పేటలో ఊరు ఊరిలో సామూహిక గాయత్రి మంత్ర జప పరంపర నిలవాలి. ఎలా చేసుకుంటాం అన్నది ముందు మనం చేసుకుంటూ ఉంటే మనం చూసి మీ తవుడు చేసుకుంటారు. అందుకప్ప నువ్వు చేసుకో అని చెప్పి మనం చేయటం మానేయకూడదు. మంత్రజపం 3వది, ఆసనము ప్రాణాయామము మంత్రజపము, ఈ 3 కూడా మన జీవితాల్లో అభిన్నంగా మారిపోవాలి. ఇదంతా చేస్తూ ఉంటే చివరికి మీరు ఏ స్థితికి వెళ్తారు అంటే ధ్యాన స్థితికి వెళ్తారు. ఆ ధ్యాన స్థితికి ఎలా వెళ్లాలో, ఇవాళ పూర్ణిమ కనుక పూర్ణిమ ధ్యానము నేర్చుకుంటూ ధ్యాన స్థితికి వెళ్ళిపోదాం. ధ్యానం అయిపోయాక భోజనం చేద్దాం, భోజనం చేసాక ధ్యానం మనం చేస్తాం, కానీ ఆ ధ్యానము ఇంకో రకమైన ధ్యానంగా మారిపోయే ప్రమాదం ఉంది. నిద్రావస్థకి వెళ్ళిపోతాం కనుక ముందు భోజనం చేసాకే చేద్దాం అన్నాను నేను, దాని తర్వాత నాకే అనుమానం వచ్చింది ఇదేదో బాగుండదు, అంతేలా కాస్త ధ్యానం చేసుకుందాం. ఈ ధ్యానము ఆసన ప్రాణాయామ జపము యొక్క పరిణతి రిజల్ట్. ఈ మూడు చేస్తున్నటువంటి వాళ్లే ధ్యాన స్థితికి వెళ్ళగలరు, మిగతా వాళ్ళు మహానటులు. నేను ధ్యానం చేస్తున్నాం అనుకుంటారు కానీ వాళ్ళు ధ్యానం చేయలేరు. ఇంకా మేము ఆసనాలు వేయటం లేదు, ప్రాణాయామం వేయటం లేదు, జపం చేయటం లేదు, కానీ ధ్యానం చేస్తాం అంటున్నాడు. ఖచ్చితంగా వాడు వాణ్యవాడి మోసగించుకుంటున్నాడు. ఇది వద్దు అనేటువంటి వాళ్ళు ఇంకా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పడతారు. కనుక మనం ఆసనాల్లో మొదటి ఆసనము పద్మాసనంలో కూర్చోగలిగేవాడు పద్మాసనంలో కూర్చోండి. బలవంతంగా మాత్రం కూర్చోకండి. ఇంతమంది దగ్గర నేను పద్మాసనం వేసుకున్నాను అని అనుకోవద్దు. మీరు ఎలా కూర్చున్నా ధ్యాన స్థితికి వెళ్తారు. పద్మాసనం వేసుకోగలిగే వాళ్ళు వేసుకోండి. ఓకే, నేను 15 మినిట్స్ బ్రేక్ ఇస్తున్నా, సరేనా? కరెక్ట్ గా సమయం దానికి రండి. ధ్యానం గురించి కొన్ని విశేష సూచనలు జాగ్రత్తగా గమనించుకోండి. 12 రకాల ధ్యానాలు మనం చేయాల్సి వస్తుంది. ప్రతి పూర్ణమికి ఒక ధ్యానము, సంవత్సరానికి 12 పూర్ణిమలు వస్తాయి. ఈ 12 పూర్ణిమల్లో మనం చేసేటువంటి ధ్యానము 12 రకాలుగా ఉంటుంది. ఇదే మొదటిది, అవగాహన చేసుకోండి. పూర్ణిమ ధ్యానము నేల మీద కూర్చోవద్దు, తాపం ఏదో వేసుకోండి. ఎవరు నేల మీద కూర్చోకండి, తాపం ఏదో వేసుకోండి. పట్టిలుంటే పట్టి వేసేసుకోండి. పట్టీలు ఉన్నాయి కదా, వేసేయండి అది, అందరూ కూర్చుంటారు హాయిగా. రైట్, నేల మీద కూర్చున్న వాళ్ళు అక్కడికెళ్ళి కూర్చోండి. కళ్ళు మూసుకు చేస్తాం కనుక దగ్గరగా కూర్చున్నా దూరంగా కూర్చున్నా ఒకటే. నేల మీద కూర్చోద్దు, ఇంకా పక్కకి రమ్మా. ఇది మొదటి నియమం మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడు మీరు ధ్యానం చేయదలుచుకున్నా ఖచ్చితంగా ఏదో ఒకటి పట్టుకుని ఉండండి. మీరు అక్కడ పడుకుందాం వాళ్ళు ఎవరు అంటే ఆరోగ్యం బాగాలేక పడుతున్నారా చూడండి ఒకసారి, అవసరం అయితే మరి హెల్ప్ చేయండి. నేల మీద కూర్చోవద్దు, నేల మీద కూర్చోవద్దమ్మా. ఉందా? ఓకే, అయినా మీకు నేను చెప్పాల్సిన సమయానికి ఇంత మేషన్ గురించి. అందులో చేసి
అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః.
ఉగాది యుగాది ఆధ్యాత్మిక జీవిత కాలంలో ఒక సంవత్సరము ఒక యుగానికి సమానము. ఇది చాలా జాగ్రత్తగా మీరు ఇంకో రహస్యం అర్థం చేసుకోండి. యుగ పరివర్తన అనేటువంటి గురుదేవుడు చెప్పినటువంటి మాటలో అనేక లోతైనటువంటి అర్థాలున్నాయి. మీరు ధ్యానం చేస్తూ కూర్చున్నప్పుడు మీరు అరగంట సేపు ధ్యానానికి కూర్చుంటే మీ జీవితంలో 30 సంవత్సరాల మార్పు వస్తుంది. ఈ రహస్యాన్ని కూడా గుర్తుంచుకోండి. మెల్లిమెల్లిగా మీకు నేను చెప్పినటువంటి మాటలు అర్థమవుతాయి. దీన్ని చాలా జాగ్రత్తగా మీరు ధ్యానానికి కూర్చునేటప్పుడు ఇది మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోండి. వీలైతే క్యాసెట్ లోని ఈ భాగాన్ని మీరు క్యాసెట్ అయినా చేసేసుకోండి, లేకపోతే రాసేసుకోండి. ఎక్కువ సూచనలు ఏమి ఉండవు, కానీ విషయం మీకు గుర్తుండాలి. 1 నిమిషము = 1 సంవత్సరం. అంటే ధ్యానం చేస్తున్నటువంటి వాడి యొక్క ప్రగతి ఎలా ఉంటుంది అంటే, మీరు రోజుకి 30 నిమిషాలు ధ్యానం చేస్తూ ఉంటే ప్రతిరోజు మీరు మిగతా వాళ్ళకంటే 30 సంవత్సరాలు ముందుకు వెళ్తారు. మీకు వెళ్తున్నట్టు అనిపించలేదు అంటే కారణం ఏంటంటే మీ దృష్టి దాని మీద లేకపోవటం వల్ల. మీరు అది గమనించుకోవాలని తెలియటం లేదు మీకు ధ్యానంలో. పరిణామక్రమములో ఖనిజ జగత్తు నుంచి ఉచ్చ జగత్తుకి రావటానికి కొన్ని కోట్లాది సంవత్సరాలు పడుతుంది. వృక్ష జగత్తు నుంచి జంతు జగత్తుకి రావటానికి ఇంకొన్ని కోట్లాది సంవత్సరాలు పడుతుంది. సమయం కోట్ల 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 సంవత్సరాలలో పరిణామం వస్తూ ఉంటుంది. దా పరిణామాన్ని మీరు తొందరగా మార్చలేరు. ఖనిజంలో ఉన్నటువంటి ఖనిజ జగత్తు ఖనిజ స్థాయిలో ఉన్నటువంటి పదార్థము వృక్ష స్థాయిలోకి వెళ్లాలంటే కోట్లాది సంవత్సరాలు పట్టాల్సిందే, తొందర ఏం చేయలేరు మీరు. వృక్ష జగత్తులో ఉన్నటువంటి చేతనత్వము జంతు స్థాయిలోకి వెళ్లాలంటే మళ్ళీ కోట్లాది కోట్ల సంవత్సరాలు పడతాయి. అంచేత మనం అందరము కూడా కొన్ని కోట్లాది కోట్లాది సంవత్సరాల తర్వాత మానవ శరీరధారులుగా పుట్టాము అన్నది అవగాహన అయింది కదా మీకు. మానవుడు కూడా జంతువే, కానీ మానవ శరీరధారిగా పుట్టేటటువంటి జంతువుగా పుట్టడము అద్భుతమైనటువంటి అదృష్టం. చేత జంతు స్థాయి నుంచి దేవతల స్థాయికి వెళ్ళడానికి మళ్ళీ కోట్లాది సంవత్సరాలు పడతాయి. జంతు స్థాయి నుంచి దేవత్వ స్థాయికి వెళ్ళటానికి మళ్లీ మీకు కోట్లాది సంవత్సరాలు పడతాయి. కానీ మానవ శరీరధారి అయినటువంటి జంతువుకి 5 సంవత్సరాలు చాలు. అది అద్భుతం. ఉపయోగించుకోగలిగితే ఎలా ఉపయోగించుకోగలం అంటే ధ్యానం వల్ల మాత్రమే నేను దాన్ని ఉపయోగించుకోగలను. అంటే ఇందాక నేను చెప్పినటువంటి గాయత్రి మంత్రము, యజ్ఞము, ఆసనాలు, ప్రాణాయామము, జపము ధ్యానంలో మీరు తొందర తొందరగా పరిణామ క్రమాన్ని సాధించుకుని 5 సంవత్సరాలలో కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామ క్రమం దాటివేయటానికి చేసే ప్రయత్నము అని గుర్తుంచుకోండి. అది మీకు ఎవరూ చెప్పలేదు కనుక మీరు ధ్యానం చేస్తున్నా మీకు ఏ ఫలితము రావటం లేదు. మీరు ఉత్తనే కళ్ళు మూసుకు కూర్చున్నా ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్ళిపోతారు మీరు తెలిస్తే. కానీ క్లాస్ లో కూర్చుని క్లాస్ లో ఏం చెప్తున్నామో వినకుండా మళ్ళీ బయటకు వచ్చేస్తే ఏమవుతుంది, క్లాస్ లో ఉంటారు మీరు కానీ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. ధ్యానం చేస్తున్నప్పుడు కూడా మీరు పరిణామ క్రమంలో వచ్చేటటువంటి ఈ మార్పుని మీరు గమనించడం నేర్చుకోవాలి కనుక ఈ పుస్తకాలన్నీ చదవాలి. ఇంకేంటంటే పరిణామ క్రమం తెలియాలి మీకు, సిలబస్ తెలియాలి. ఈ సిలబస్ తెలియటానికి మన వాళ్ళు 18 పురాణాలు మనకి అందించారు. ఇది సిలబస్. ఈ 18 పురాణాలు మనం చదవలేము కనుక ఒక్కొక్క పురాణానికి భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయం ఉన్నది అనే రహస్యం కూడా చాలా మందికి తెలియదు.
ఇది గుర్తుంచుకోండి. ఒక్కొక్క పురాణము పరిణామ క్రమాన్ని చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఆ పురాణాల్లో చెప్పబడేటటువంటి పరిణామ క్రమము 2 కీగా పాయింట్స్ టు బి నోటెడ్ అంటానే మనం క్లాసులు అవి చేస్తున్నప్పుడు టెక్స్ట్ బుక్స్ చదువుకున్నప్పుడు 50 పేజీలు 60 పేజీలు చదువుతాం. చదివి ఏం చేస్తాము అంటే ఓ పాయింట్ నోట్ చేసుకుంటాం మనం. అలాగా 18 పురాణాలలో చెప్పబడినటువంటి విషయాన్ని ధ్యానము చేస్తున్నప్పుడు ఆ యోగ స్థితిలో మీరు ఏ పరిణామాలకి లోనవుతారో భగవద్గీత మీకు చెప్తుంది. ఆ రహస్యం మీరు గుర్తుంచుకోండి. అంతేత మీరు ఏం చేయాల్సి వస్తుంది, కొంచెం భగవద్గీతను కూడా చూడాల్సి వస్తుంది. ఎంతో సులభం పెరిగిపోతుంది. కానీ ధ్యానములో తీవ్రత చెందే వాళ్ళకి సిలబస్, మిగతా వాళ్ళు అంత కష్టపడక్కర్లేదు. మిగతా వాళ్ళకి ఇంతవరకు నేను చెప్పింది చాలు. కానీ ధ్యానం ప్రక్రియ సత్యముగా అవగాహన చేసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు భగవద్గీత చదవటంతో పాటు సీక్రెట్ డాక్ట్రిన్ అనేటటువంటి ఒక పుస్తకం చదివి తీరాల్సిందే. ఇంకో షార్ట్కట్ లేదు. ఎందుకంటే సంస్కృతంలో రాయబడినటువంటి ఆ పురాణాలు మనకి అర్థం కావటం మానేసి మనకి అర్థం కావు అందులో రాసినటువంటి విషయాలు. అంతేత ఆ విషయాలు అర్థం కావటానికి సీక్రెట్ డాక్యుమెంట్లో ఆ పురాణాలలో చెప్పబడినటువంటి విషయాలు చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. అందులో 2 విధాలుగా చెప్పబడింది. ఒకటి ఏంటి అంటే సృష్టి యొక్క పరిణామ క్రమము, రెండోది మానవ జాతి యొక్క పరిణామ క్రమము. రెండు తెలుసుకోవాలి మీరు. ఒకటి సృష్టి యొక్క పరిణామ క్రమము, రెండోది మానవ జాతి యొక్క పరిణామ క్రమము. దాని ఇంగ్లీష్ లో ఆంథ్రోపాలజీ, కాస్మోజెనిసిస్, రెండు పేర్లు చెప్తాం. సీక్రెట్ డాక్యుమెంట్ పుస్తకాల గురించి అవగాహన ఉన్న వాళ్ళకి ఈ పేరు చెప్తున్నాను. ఫస్ట్ వాల్యూమ్ లో కాస్మోజెనిసిస్ చెప్పబడింది, రెండవ దాంట్లో ఆంథ్రోపాలజీ మానవ జంతువు యొక్క పరిణామ క్రమం చెప్పబడింది. ఇది రెండు మీకు చాలా స్పష్టంగా అర్థమైనప్పుడు ధ్యానములో జరిగేటటువంటి మార్పులు మీకు అర్థం అవుతాయి. లేకపోతే ధ్యానంలో జరిగేటటువంటి మార్పులు మీకు అర్థం కావు. ధ్యానంలో వచ్చేటటువంటి పరిణామాలు మీకు రావు అని నేను చెప్పలేదు. అది అర్థం చేసుకోండి. మీకు అర్థం కావన్నాను అంతే. పరిణామం వస్తుంది ఇబ్బంది కదా. పిల్లవాడు యువకుడు అవుతాడు, స్త్రీ యువతి అవుతుంది, పరిణామ క్రమంలో జరిగిపోతుంది. అది మీకు అర్థం అవ్వాల్సిన పనులే. హార్మోన్స్ ఎలా సెక్రీట్ అవుతున్నాయో మనకి తెలియదు. అన్నం అరుగుతుంది, ఎన్ని ఎంజైమ్స్ వస్తున్నాయో, ఏ సెంటర్ నుంచి, ఏ ఎండోక్రైన్ సిస్టమ్ నుంచి ఎన్ని రకాలైనటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మన శరీరంలో అన్నం అరుగుతుందో మనకి తెలియదు. సైన్స్ తెలుస్తాయి. అలాగే జ్ఞానాన్ని యోగ విద్యగా నేర్చుకున్నటువంటి వాళ్ళకి పుస్తకాలు చదవడం చాలా అవసరం. కానీ యోగ విద్యగా మేము నేర్చుకోవక్కర్లేదు, మాకు ఆ పరిణామం వస్తే చాలు అనుకునేటువంటి వాళ్ళు ధ్యానము మానక్కర్లేదు. ధ్యానం చేసుకుంటూ వెళ్ళండి, దానికి వచ్చే ఫలితాలు గ్యారంటీ వస్తాయి. ఇద్దరికి ఒకేలాంటి ఫలితాలు వస్తాయి. ఒకడికి తెలిసి ఫలితాలు వస్తాయి, ఇంకోటికి తెలియకుండా ఫలితాలు వస్తాయి. అంతే, పుస్తకాలు చదివితేనే ఫలితాలు వస్తాయి నేను అంటలే. కానీ ఫలితాలు ఎలా వస్తున్నాయి, మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఈ పుస్తకాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఇంకొక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నన్ను చాలా మంది ప్రశ్న అడిగారు, రేపు మీరు ధ్యానము ఇతరులకి చెప్తున్నప్పుడు ఈ ప్రశ్న మీకు వేస్తారు, మేము గురువు దగ్గర ధ్యానం తీసుకున్నామండి, మరి ఆ ధ్యానం చేసుకోవాలా ఈ ధ్యానం చేసుకోవాలా? ప్రశ్న ఇంటికొస్తుంది అంటే ధ్యానం అంటే ఏంటో మీకు తెలియక మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ క్షణంలో నేను చెప్తున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు నిజంగా ధ్యానం చేసినప్పుడు, మీరు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, ఆ ధ్యాన స్థితిలోకి బయటకు వచ్చే తప్ప మీరు ధ్యానంలో ఉన్నారని మీకు తెలియదు. అదొక స్థితి. అది మీరు ధ్యానం చేసుకుంటూ ఉంటే తలుపు కొట్టాడు అనుకోండి, ఎవడైనా మీకు వినిపించింది అనుకోండి, మీరు ధ్యానంలో లేరు, నటిస్తున్నారు. పక్కవాడు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే నాకు డోంట్ డిస్టర్బ్ మీ, నేను ధ్యానం చేసుకుంటున్నాను అంటే అసలు ధ్యానం కాదు. అది బాంబులు పడ్డా మీరు ధ్యానం కదలదు. ధ్యాన స్థితిలో ఉంటే ఆ స్థితికి వెళ్ళాలి. ధ్యానం యొక్క ఉద్దేశం, మొదటి ఉద్దేశం అది. ఇది మీరు గుర్తుంచుకోండి. అంటే ఏంటి అని మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు బాహ్య స్మృతి కోల్పోవాలి. నిద్రలో కూడా బాహ్య స్మృతి కోల్పోతాం. మరి రెండింటికి తేడా ఏంటి అంటే, నిద్రలో నిద్ర స్థితిలోకి వెళ్ళినటువంటి వాడు నిద్ర లేచిన తర్వాత ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. నిద్రపోయే ముందు వాడు ఏదో పుస్తకం చదువుతున్నాడు అనుకోండి, 14వ పేజీ చివరికి వచ్చాడు, నిద్ర పట్టిస్తుంది వాడికి. నిద్ర లేస్తే మళ్ళా ఎక్కడి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది వాడు? 15వ పేజీ మొదటి లైన్ నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. అంతే కదా, 14వ పేజీ చివరిలో ఉన్నాడు కనుక. కానీ జ్ఞాన స్థితిలోకి 14వ చదువుతూ వెళ్ళొచ్చు ఉన్నటువంటి వాడికి మరి ఆ పుస్తకం చదవాల్సిన పని లేదు, మొత్తం పుస్తకం అర్థమైపోతుంది వాడికి. అది తేడా. అంతటా మీరు ధ్యాన స్థితిలోకి వెళ్ళారో లేదో అనేది మీరు చూసుకోండి. మీరు ధ్యానము రోజు చేసుకుంటూ మిల్లిమిల్లిగా ఆ ప్రక్రియ అర్థం చేసుకుంటే మీ జీవితంలో సమస్యలు రావు, అసంభవం. ఏ ధ్యానం చేసుకున్నా, ఏ రకమైనటువంటి ధ్యానం చేసుకున్నా, ధ్యాన స్థితిలోకి వెళ్ళాక ఒకే అనుభూతి వస్తుంది అని గుర్తుంచుకోండి. మీరు ధ్యానం చేయడానికి చేసేటటువంటి ప్రక్రియ ముఖ్యం కాదు, ధ్యాన స్థితిలోకి వెళ్ళటం ముఖ్యం. అర్థమైన చెప్పింది, ధ్యాన స్థితిలోకి వెళ్ళాక మీరు ఏ విధమైనటువంటి ధ్యానం చేసినా అదే స్థితికి వెళ్తారు. మంచం మీద పడుకున్నా నిద్ర స్థితికి వెళ్తారు, తాప మీద పడుకున్నా నిద్ర స్థితికి వెళ్తారు, బస్సులో ప్రయాణం చేస్తూ కుర్చీలో పడుకున్నా నిద్ర స్థితికి వెళ్తారు. మీరు నిద్ర స్థితి ఒకటే, బస్సులో కూర్చుని పడుకోవాలా అని ఎవడు అడగలే, మంచం మీదే పడుకోవాలా తాప మీద పడుకోకూడదా అని ఎవడు అడగలే. అడిగేవా? ఎందుకు అడగలేదు? మనకి తెలుసు, ఎక్కడ చేసినా పడుకోవటానికి మీరు ప్రయత్నం చేసిన తర్వాత నిద్రపోయాక ఒకే స్థితి. అలాగే ఏ ధ్యానం చేసుకోవాలనే ప్రశ్న అడగండి. మీరు ఏ ధ్యానమైనా చేసుకోవచ్చు, రోజు ధ్యానాన్ని మార్చుకోవచ్చు. కాదు, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి. నిజమైనటువంటి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతే మీరు సర్వజ్ఞులైపోతారు, సర్వసమర్థులైపోతారు. కానీ ఆ స్థితికి వెళ్ళకముందు కూడా దాని ఫలితాలు మీకు రావటం మొదలు పెడతాయి మొదటి రోజు నుంచి. అది మీరు గుర్తుంచుకోండి. ఈ విషయాన్ని గుర్తుంచుకున్న తర్వాత మనం ధ్యానంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకోండి, విచారంగా కూర్చోండి. ఇంకా కళ్ళు మూసేసుకోండి. నేను కళ్ళు తెరవమన్నప్పుడు తప్ప ఇంకా కళ్ళు తెరవకండి ఎవరు కూడా. నేను ధ్యానము పూర్తయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కదలను అని మనస్సులో 10-15 సార్లు అనుకోండి. ఇంకా కదలకండి, ముందుకెత్తేయండి. ఇంకా ధ్యానము పూర్తయ్యేంత వరకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కదలను మనస్సులో అనుకోండి. అది అలా రోజు అనుకుంటూ ఉంటే మెల్లిగా మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి సూచన వెళ్ళిపోతుంది, ఇంకా మీరు కదలరు. కొన్ని రోజులు మీకు ఇబ్బంది అవ్వచ్చు, కానీ ఇలా అనుకోవటం వల్ల ప్రతిరోజు మీరు ధ్యానానికి కూర్చునే ముందు ఖచ్చితంగా ఇలా కూర్చుని మనస్సులో 10-15 సార్లు ఇంకా వీలైతే ఇంకా చాలా సార్లు అనుకోండి, ధ్యానము పూర్తి అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితులలోనూ నేను శరీరాన్ని కదపను. మరి కదపకుండా శరీరాన్ని ఎలా ఉంచుకుంటాను? సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్షణాసికాగ్రం స్వం దిశానవలోకయన్. ఈ శ్లోకం గుర్తుంచుకోండి. శైతిగా కూర్చుంటాను, శిరస్సు మెడ వెనుకూత నిటారుగా ఒకే లైన్ లో ఉండేటట్టు ఉంచుకుంటాను. ఇంకా ఈ పొజిషన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కదలను, నేను కదలను, నేను కదలను. బాగా మీ మనస్సుకి బురకెక్కించండి. దానికి అర్థం అవ్వాలి, మీరు ధ్యానానికి కూర్చుంటే, స్ట్రైట్గా కూర్చుంటే ముందువాడు ఇంకా ఏం జరిగినా కదలడు. మీరు రోజు అనుకుంటూ ఉంటే ఆ స్థితి వచ్చేస్తుంది మీకు. తర్వాత ఏం చేయాలి? మీ దృష్టిని శ్వాస మీద పెట్టుకోండి. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. మీరు ప్రాణాయామం చేయటం లేదు, మంత్ర జపం చేయకూడదు. శ్వాసను ఎక్కువగా పీల్చుకోవచ్చు, తక్కువగా పీల్చుకోవచ్చు.
మామూలుగా జరిగేటటువంటి శ్వాసను గమనించండి. శ్వాసను గమనిస్తూ ఇంకో మంత్రాన్ని 10-15 సార్లు అనుకోండి. ఇందాక అనుకున్న మంత్రం ఏంటి, ధ్యానము పూర్తయినంత వరకు శరీరాన్ని కలపను. స్ట్రైట్గా కూర్చున్నాం, శ్వాసను గమనిస్తున్నాం. ఇప్పుడు ఇంకో మంత్రము, నిద్రలోకి వెళ్ళను, మత్తులోకి వెళ్ళను. అతి ఉత్సాహంతో శ్వాసను గమనిస్తాను. నిర్సంతు యాక్టివ్గా సక్రియంగా దాన్ని చేయండి. చాలా మంది మత్తులోకి వెళ్ళిపోయి నేను చాలా బాగా ధ్యానం చేశాను అనుకుంటారు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తులోకి వెళ్ళకూడదు. అంచేత నేను చాలా ఉత్సాహంగా ఏ విధమైనటువంటి మత్తులోకి వెళ్లకుండా శ్వాసను గమనిస్తాను అనే మంత్రాన్ని 5-6 సార్లు మనసులో అనుకోండి. శ్వాసను అతి ఉత్సాహంతో గమనిస్తాను, మత్తులోకి వెళ్ళను. ఒకవేళ మత్తు వస్తే కాస్త కదుపుకుని మిమ్మల్ని మీరు మత్తులోంచి బయటపడండి. శ్వాసని గమనిస్తూ ఉండండి. శరీరాన్ని నిటారుగా ఉంచుకుని, ఇంకా నేను ధ్యానం పూర్తయ్యేంత వరకు శరీరాన్ని కలపను. శ్వాసని గమనిస్తూ అతి ఉత్సాహంతో మత్తులోకి వెళ్లకుండా శ్వాసనే గమనిస్తాను. ఇది ధ్యానం యొక్క మొదటి చరణము. కానీ మొదటి చరణంలో ఎంత లాభం వస్తుంది అంటే, మీ అమ్మాయికి పెళ్లి కాకపోతే ఇలా ధ్యానం చేస్తున్నటువంటి వాళ్ళ అమ్మాయికి పెళ్లి అయిపోతుంది. కానీ రెండు కండిషన్స్ ఉండాలి. ధ్యానం యొక్క అరగంట టైంలో మీ శరీరం కదలకూడదు, శ్వాస మీద నుంచి మీ దృష్టి కదలకూడదు ఉత్సాహంగా. ఇది ఉంటే మీకు తీరనటువంటి కోరిక ఏమీ ఉండదు. ఆర్థిక పరిస్థితులు కరెక్ట్ గా లేవు, ఖచ్చితంగా మీ ఆర్థిక పరిస్థితి దీని ద్వారా నయమవుతుంది. ఈ గ్యారంటీ నేను కాదు ఇచ్చేది, మీకు చాలా సార్లు చెప్పాను ఈ గ్యారంటీ. భగవద్గీత యొక్క 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడే ఇచ్చాడు. ఇలా ఎవడోకి కూర్చుంటాడో, శ్వాసని గమనిస్తూ సమంకారి శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రంథం దిశ నవలోకయన్, ఎవడవుతే ఇలా కూర్చుంటాడో వాడికి ఏమొస్తుందట, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. ఇంతకంటే గొప్పదైనటువంటి లాభము నా జీవితంలో నేను పొందలేదు అని వాడికి అనుభూతి వస్తుంది. ఇంకా ధ్యానం యొక్క ప్రాథమిక చరణమే, మీరు ధ్యానంలో ప్రవేశించలేదు. మీరు కేవలము 2 నియమాలు పెట్టుకున్నారు, మెడ స్ట్రైట్ గా ఉండాలి, వెన్నుపూస స్ట్రైట్ గా ఉండాలి, శరీరాన్ని కదపను. 2వ నియమం ఏం పెట్టుకున్నారు, నేను శ్వాసను చూస్తాను. శ్వాసను చూస్తున్నప్పుడు మనస్సును ఎక్కడికి చెదరనివ్వను, మనస్సును అతి ఏకాగ్రతతో ఉత్సాహంగా శ్వాసను గమనిస్తాను. దాన్ని గమనించుకోండి. కొద్దిసేపు మెల్లిగా మీ దృష్టిని ఆజ్ఞాచక్రం దగ్గరికి తీసుకెళ్ళండి. ఆజ్ఞాచక్రము అంటే మీ భృకుటి యొక్క స్థానము. అక్కడ దృష్టి ఉంటే ఏమవుతుంది, అక్కడ దృష్టి ఉన్నటువంటి వ్యక్తి తన జీవితంలో ఒక విశేషమైనటువంటి మానసిక స్థితి పొందుతాడు. ఏంటి ఆ మానసిక స్థితి అంటే శరణాగత స్థితి. కరిష్యే వచనం తవ, ఇంకా నా జీవితంలో నా కోరిక అంటూ ఏమీ లేదు. హే ప్రభు, హే గురుదేవ, నువ్వు ఏమి ఆజ్ఞ ఇస్తే నేను దాన్ని పాటిస్తాను అనేటటువంటి మానసిక స్థితి వస్తుంది. దాన్నే నిష్ఠా సబూరి అన్నాడు సాయి. ఇంకేత బొట్టు పెట్టుకునే స్థానం వద్ద మీ మనస్సును ఏకాగ్రం చేసుకుని అలా ఉండిపోండి. ఇంకా అక్కడ ఉండిపోవటమే లేదు, ఇంకా మీరు చేసేది ఏం లేదు. జరిగేదేదో అక్కడ జరుగుతుంది, అది మీ చేతిలో లేదు, గురువు యొక్క అనుగ్రహంతో జరుగుతుంది. ఇంతవరకే మీరు చేయగలిగేది అది గుర్తుంచుకోండి. మీ ప్రయత్నం ఇంతవరకే ఆజ్ఞాచక్రం దగ్గర మీ దృష్టిని నిలిపేసి అక్కడ చూస్తూ ఉండండి. శ్వాసను పట్టించుకోకండి, నిద్రపోకండి, చూలకండి, స్ట్రైట్ గా కూర్చోండి, మెడవంతరు చేయకండి, సర్దుకోండి. కానీ దృష్టి మాత్రము ఆజ్ఞాచక్రం దగ్గరే ఉండాలి.
సంపూర్ణ గురు అనుగ్రహం దీనివల్ల లభిస్తుంది. ముఖ్యంగా పూర్ణిమ నాడు ఇంకా మీరు చేసేది ఏమీ లేదు, మంత్రజపం చేయకండి, ఏ రూపాన్ని ఊహించుకోకండి, ఏమీ చేయకండి, ఏది కనిపించినా దాన్ని పక్కకి తొయ్యకండి. మీరేం చేయరు, చూస్తూ ఉంటారంటే ఏం వచ్చినా ఏం జరిగినా. ఆ లాజిక్ అర్థం చేసుకోండి. ఆధ్యాత్మికం దగ్గర మీ దృష్టిని నిలిపేసి భ్రువోర్ మధ్య ప్రాణమావేశ సమ్యక్, ఆ భ్రుగుటి మధ్య మీ చేతనత్వాన్ని, ప్రాణం అంటే చేతనత్వాన్ని సమ్యక్ బాగుగా అక్కడ ఆదేశింపజేసి మనస్సును అక్కడ ఉంచుకోవటమే అదే ధ్యాన ప్రక్రియ అంటే, ఆ తర్వాత జరిగేదేదో అదే జరుగుతుంది. అలాగా ఓ 20 నిమిషాల పాటు కూర్చొని, కానీ ఇప్పుడు మాత్రము మీరు 5 నిమిషాలే కూర్చొని, ఇంకంటే సామూహికంగా చేసేటటువంటి దానికి శక్తి ఎక్కువ ఉంటుంది. ఇంతమంది కలిసి చేస్తున్నప్పుడు అన్ని గంటలు మీరు కూర్చోక్కర్లేదు, 5 నిమిషాల్లోనే గంటలు గంటలు చేసేటటువంటి లాభం మీకు వస్తుంది. పరిపూర్ణ ఏకాగ్రత మళ్లీ నేను చెప్పేంత వరకు పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రత మీ ఆధ్యాత్మికం దగ్గర ఉంచుకోండి, క్వాలిటీ డెవలప్ చేసుకోండి, ప్రయత్నిస్తే వచ్చేస్తుంది. సంపూర్ణ శరణాగతి ఆ బిందువు దగ్గర, దాన్నే లారి మాచయ కూటస్థ చైతన్యం ఉన్నాడు. ఇంకా అక్కడ మీ మనసు ఉంటే మీరు చేసేదేం లేదు, చేసేదేదో అదే చేస్తుంది. సర్వధర్మాన్ పరిచేసే మాం ఏకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ అనే గ్యారంటీ ఈ స్థితిలో మీకు లభిస్తుంది. ఇంకా ఇది చేయొచ్చా చేయకూడదా అనే పరిస్థితి రాదు మీకు, కానీ ఆ స్థితిలో ఉంటే అక్కడ ఉంటే ఇలాగే 20 నిమిషాలు చూసిన తర్వాత అలాగే కళ్ళు మూసుకుని మనస్సుని మళ్లీ శ్వాస మీదకి తీసుకురండి. ఇప్పుడే తీసుకొచ్చేయండి, నేను 5 నిమిషాలు ఆపేను మిమ్మల్ని. కానీ మీరు ఇంటి దగ్గర చేసుకుంటున్నప్పుడు, సామూహికంగా చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తి గడియారం చూసుకుంటూ 20 నిమిషాలు అయిన తర్వాత మీరు ఇంటి ఇవ్వాలి. 20 నిమిషాలు అయింది, అంతవరకు మీరు ఎవరిని కూడా కదలకండి. కానీ ఇప్పుడు నేను ఇంటి చెప్తున్నాను, శ్వాస మీదకి దృష్టి తీసుకోండి. కాజ్ఞాచక్రం ఉండవద్దు, శ్వాస మీద దృష్టి తీసుకోండి. శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తుంది, శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తుంది. అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయస్తాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః, గోబ్రాహ్మణేభ్యో శుభమస్సు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః, నిర్ధనాః సధనాః సంతు, జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. గబుక్కుని కదలకండి, కళ్ళు మాత్రమే తెరవండి, శరీరాన్ని కలపకండి. ఎట్టి పరిస్థితుల్లో ధ్యానం అయిపోదని శరీరాన్ని కలపొద్దు, ముందు కళ్ళు తెరవండి, మెల్లిగా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచిన తర్వాత 1 నిమిషం అలా తెలియగా ఉన్న తర్వాత ముందుగా కదలండి. కొన్ని మీరు చేసుకోవచ్చు. స్వస్తి. ఏ ధ్యానం చేసుకున్నా, ఏ రకమైనటువంటి ధ్యానం చేసుకున్నా, ధ్యాన స్థితిలోకి వెళ్ళాక ఒకే అనుభూతి వస్తుంది అది గుర్తుంచుకోండి. మీరు ధ్యానం చేయడానికి చేసేటటువంటి ప్రక్రియ ముఖ్యం కాదు, ధ్యాన స్థితిలోకి వెళ్ళటం ముఖ్యం. అంతేనా చెప్పింది, ధ్యాన స్థితిలోకి వెళ్ళాక మీరు ఏ విధమైనటువంటి ధ్యానం చేసినా అదే స్థితికి వెళ్తారు. మంచం మీద పడుకున్నా నిద్ర స్థితికి వెళ్తారు, తాప మీద పడుకున్నా నిద్ర స్థితికి వెళ్తారు, బస్సులో ప్రయాణం చేస్తూ కుర్చీలో పడుకున్నా నిద్రస్థితికి వెళ్తారు. మీరు నిద్రస్థితి ఒకటే, బస్సులో కూర్చుని పడుకోవాలా అని ఎవడు అడగలే, మంచం మీదే పడుకోవాలా చాప మీద పడుకోకూడదా అని ఎవడు అడగలే. అడిగామా? ఎందుకు అడగలేదు? మనకి తెలుసు ఎక్కడ చేసినా పడుకోవటానికి మీరు ప్రయత్నం చేసిన తర్వాత నిద్రపోయాక ఉపేస్తుంది. ఏ ధ్యానం చేసుకోవాలనే ప్రశ్న అడగండి. మీరు ఏ ధ్యానమైనా చేసుకోవచ్చు, రోజు ధ్యానాన్ని మార్చుకోవచ్చు. కాదు, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి. నిజమైనటువంటి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతే మీరు సర్వజ్ఞులు అయిపోతారు, సర్వసమర్థులు అయిపోతారు. కానీ ఆ స్థితికి వెళ్ళక ముందు కూడా దాని సంతానం మీకు రావటం మొదలెడతాయి మొదటి రోజు నుంచి. అది మీరు గుర్తుంచుకోండి. ఈ విషయాలు గుర్తుంచుకున్న తర్వాత మనం ధ్యానంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకోండి, నిటారుగా కూర్చోండి, ఇంకా కళ్ళు మూసేసుకోండి. నేను కళ్ళు తెరవమన్నప్పుడు తప్ప ఇంకా కళ్ళు తెరవకండి ఎవరు కూడా. నేను ధ్యానము పూర్తయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ కదలను అని మనస్సులో 10-15 సార్లు అనుకోండి. ఇంకా కదలకండి, ముందుకెత్తేయండి. ఇంకా ధ్యానము పూర్తి అయ్యేంత వరకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కదలను మనసులో అనుకోండి. అది ఎలా రోజు అనుకుంటూ ఉంటే మెల్లిగా మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి సూచన వెళ్ళిపోతుంది, ఇంకా నేను కదలను. కొన్ని రోజులు మీకు ఇబ్బంది అవ్వచ్చు, కానీ ఇలా అనుకోవటం వల్ల ప్రతిరోజు మీరు ధ్యానానికి కూర్చునే ముందు ఖచ్చితంగా ఇలా కూర్చుని మనస్సులో 10-15 సార్లు ఇంకా వీలైతే ఇంకా చాలా సార్లు అనుకోండి, ధ్యానము పూర్తి అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితులలోనూ నేను శరీరాన్ని కదపను. మరి కదపకుండా శరీరాన్ని ఎలా ఉంచుకుంటాను? సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్షణాసికాగ్రం స్వం దిశానవలోకయన్. ఈ శ్లోకం గుర్తుంచుకోండి. స్ట్రైట్గా కూర్చుంటాను, శిరస్సు, మెడ వెన్నుపూస నిటారుగా ఒకే లైన్ లో ఉండేటట్టు ఉంచుకుంటాను. ఇంకా ఈ పొజిషన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కదలను, నేను కదలను, నేను కదలను. బాగా మీ మనస్సుకి బురకెక్కించండి. దానికి అర్థం అవ్వాలి, మీరు ధ్యానానికి కూర్చుంటే స్ట్రైట్గా కూర్చుంటే ముందివాడు ఇంకా ఏం జరిగినా కదలడు. మీరు రోజు అనుకుంటూ ఉంటే ఆ స్థితి వచ్చేస్తుంది. తర్వాత ఏం చేయాలి? మీ దృష్టిని శ్వాస మీద పెట్టుకోండి. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. మీరు ప్రాణాయామం చేయటం లేదు, మంత్రజపం చేయకూడదు. శ్వాసను ఎక్కువగా పీల్చుకోవచ్చు, తక్కువగా పీల్చుకోవచ్చు. మామూలుగా జరిగేటటువంటి శ్వాసను గమనించండి. శ్వాసను గమనిస్తూ ఇంకో మంత్రాన్ని 10-15 సార్లు అనుకోండి. ఇందాక అనుకున్న మంత్రం ఏంటి? ధ్యానము పూర్తి అయ్యేంత వరకు శరీరాన్ని కలపను. స్ట్రైట్గా కూర్చున్నాం, శ్వాసను గమనిస్తున్నాం. ఇప్పుడు ఇంకో మంత్రము. నిద్రలోకి వెళ్ళను, మత్తులోకి వెళ్ళను. అతి ఉత్సాహంతో శ్వాసను గమనిస్తాను. నిర్సవుతూ యాక్టివ్గా సక్రియంగా దాన్ని చేయండి. చాలా మంది మత్తులోకి వెళ్ళిపోయి నేను చాలా బాగా ధ్యానం చేశాననుకుంటారు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తులోకి వెళ్ళకూడదు. అంచేత నేను చాలా ఉత్సాహంగా ఏ విధమైనటువంటి మత్తులోకి వెళ్లకుండా శ్వాసను గమనిస్తాను అనే మంత్రాన్ని 5-6 సార్లు మనసులో అనుకోండి. శ్వాసను అతి ఉత్సాహంతో గమనిస్తాను, మత్తులోకి వెళ్ళను. ఒకవేళ మత్తు వస్తే కాస్త కదుపుకుని మిమ్మల్ని మీరు మత్తులోంచి బయటపడండి.
అసలు గమనిస్తూ ఉండండి. శరీరాన్ని నిటారుగా ఉంచుకుని ఇంకా నేను ధ్యానం పూర్తయ్యేంత వరకు శరీరాన్ని కలపను, శ్వాసని గమనిస్తూ అతి ఉత్సాహంతో మత్తులోకి వెళ్లకుండా శ్వాసనే గమనిస్తాను. ఇది ధ్యానం యొక్క మొదటి చరణము. కానీ మొదటి చరణంలో ఎంత లాభం వస్తుంది అంటే, మీ అమ్మాయికి పెళ్లి కాకపోతే ఇలా ధ్యానం చేస్తున్నటువంటి వాళ్ళ అమ్మాయికి పెళ్లి అయిపోతుంది. కానీ రెండు కండిషన్స్ ఉండాలి. ధ్యానం యొక్క అరగంట టైంలో మీ శరీరం కదలకూడదు, శ్వాస మీద నుంచి మీ దృష్టి కదలకూడదు ఉత్సాహంగా. ఇది ఉంటే మీకు తీరనటువంటి కోరిక ఏమీ ఉండదు. ఆర్థిక పరిస్థితులు కరెక్ట్ గా లేవు, ఖచ్చితంగా మీ ఆర్థిక పరిస్థితి దీని ద్వారా నయమవుతుంది. ఈ గ్యారంటీ నేను కాదు ఇచ్చేది, మీకు చాలా సార్లు చెప్పాను ఈ గ్యారంటీ. భగవద్గీత యొక్క 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడే ఇచ్చాడు. ఇలా అవడవుతే కూర్చుంటాడు, శ్వాసను గమనిస్తూ సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రంథం దిశ నవలోకయం. ఎవడవుతే ఇలా కూర్చుంటాడో వాడికి ఏమొస్తుంది, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. ఇంతకంటే గొప్పదైనటువంటి లాభము నా జీవితంలో నేను పొందలేదు అని వాడికి అనుభూతి వస్తుంది. ఇది ఇంకా ధ్యానం యొక్క ప్రాథమిక చరణమే. మీరు ధ్యానంలో ప్రవేశించలేదు, మీరు కేవలము రెండు నియమాలు పెట్టుకున్నారు. మెడ స్ట్రైట్ గా ఉండాలి, వెన్నుపూస స్ట్రైట్ గా ఉండాలి, శరీరాన్ని కలపను. రెండో నియమం ఏం పెట్టుకున్నారు, నేను శ్వాసను చూస్తాను. శ్వాసను చూస్తున్నప్పుడు మనస్సును ఎక్కడికి చదవనివ్వను, మనస్సును అతి ఏకాగ్రతతో ఉత్సాహంగా శ్వాసను గమనిస్తాను. దాన్ని గమనించుకోండి. కొద్దిసేపు మెల్లిగా మీ దృష్టిని ఆజ్ఞాచక్రం దగ్గరికి తీసుకెళ్ళండి. ఆజ్ఞాచక్రము అంటే మీ భ్రుకుటి యొక్క స్థానము. అక్కడ దృష్టి ఉంటే ఏమవుతుంది, అక్కడ దృష్టి ఉన్నటువంటి వ్యక్తి తన జీవితంలో ఒక విశేషమైనటువంటి మానసిక స్థితి పొందుతాడు. ఏంటి ఆ మానసిక స్థితి అంటే శరణాగత స్థితి. కరిష్యే వచనం తవ, ఇంకా నా జీవితంలో నా కోరిక అంటూ ఏమీ లేదు. హే ప్రభు, హే గురుదేవ, నువ్వు ఏమి ఆజ్ఞ ఇస్తే నేను దాన్ని పాటిస్తాను అనేటటువంటి మానసిక స్థితి వస్తుంది. దాన్నే నిష్ఠ సబూరి అన్నాడు సారి. ఇంత బొట్టు పెట్టుకునే స్థానం వద్ద మీ మనస్సును ఏకాగ్రం చేసుకుని అలా ఉండిపోండి. ఇంకా అక్కడ ఉండిపోవటమే మీరు, ఇంకా మీరు చేసేదేం లేదు. జరిగేదేదో అక్కడ జరుగుతుంది, అది మీ చేతిలో లేదు, గురువు యొక్క అనుగ్రహంతో జరుగుతుంది. ఇంతవరకే మీరు చేయగలిగేది అది గుర్తుంచుకోండి. మీ ప్రయత్నం ఇంతవరకే ఆజ్ఞాచక్రం దగ్గర మీ దృష్టిని నిలిపేసి అక్కడ చూస్తూ ఉండండి. శ్వాసను పట్టించుకోకండి, నిద్రపోకండి, చూలకండి, స్ట్రైట్ గా కూర్చోండి, మెడలంకర చేయకండి, సర్దుకోండి. కానీ దృష్టి మాత్రము ఆజ్ఞాచక్రం దగ్గరే ఉండాలి. సంపూర్ణ గురు అనుగ్రహం దీనివల్ల లభిస్తుంది. ముఖ్యంగా పూర్ణిమ నాడు ఇంకా మీరు చేసేది ఏమీ లేదు. మంత్రజపం చేయకండి, ఏ రూపాన్ని ఊహించుకోకండి, ఏమీ చేయకండి. ఏది కనిపించినా దాన్ని పక్కకి తొయ్యకండి. మీరేం చేయరు, చూస్తూ ఉంటారంతే. ఏం వచ్చినా ఏం జరిగినా ఆ లాజిక్ అర్థం చేసుకోండి. ఆజ్ఞాచక్రం దగ్గర మీ దృష్టిని నిలిపేసి భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్, ఆ భ్రుకుటి మధ్య మీ చేతనత్వాన్ని, ప్రాణం అంటే చేతనత్వాన్ని సమ్యక్ బాగుగా అక్కడ ఆదేశింపజేసి మనస్సును అక్కడ ఉంచుకోవటమే అదే ధ్యాన ప్రక్రియ అంటే.
ఆ తర్వాత జరిగేదేదో అదే జరుగుతుంది.
అలాగా ఓ 20 నిమిషాల పాటు కూర్చోండి. కానీ ఇప్పుడు మాత్రము మీరు 5 నిమిషాలే కూర్చోండి. ఇంకేంటే సామూహికంగా చేసేటువంటి దాని శక్తి ఎక్కువ ఉంటుంది. ఇంతమంది కలిసి చేస్తున్నప్పుడు అన్ని గంటలు మీరు కూర్చో అక్కర్లేదు, 5 నిమిషాల్లోనే గంటలు గంటలు చేసేటటువంటి లాభం మీకు వస్తుంది. పరిపూర్ణ ఏకాగ్రత మళ్లీ నేను చెప్పేంత వరకు పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రత మీ ఆధ్యాత్మికం దగ్గర ఉంచుకోండి. మనస్సు చరణ్యవకండి, క్వాలిటీ డెవలప్ చేసుకోండి. ప్రయత్నిస్తే వచ్చేస్తుంది. సంపూర్ణ శరణాగతి ఆ బిందువు దగ్గర. దాన్నే లారి మాచయ కూటస్థ చైతన్యం ఉన్నాడు. ఇంకా అక్కడ మీ మనసు ఉంటే మీరు చేసేదేం లేదు, చేసేదేదో అదే చేస్తుంది. సర్వధర్మాన్ పరిచేత్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశిష అనే గ్యారంటీ ఈ స్థితిలో మీకు లభిస్తుంది. ఇంకా ఇది చేయొచ్చా చేయకూడదా అనే పరిస్థితి రాదు మీకు. కానీ ఆ స్థితిలో ఉంటే, అక్కడ ఉంటే ఇలాగే 20 నిమిషాలు కూర్చున్న తర్వాత అలాగే కళ్ళు మూసుకుని మనస్సుని మళ్ళీ శ్వాస మీదకి తీసుకురండి. ఇప్పుడే తీసుకొచ్చేయండి, నేను 5 నిమిషాలు ఆపేదండి మిమ్మల్ని. కానీ మీరు ఇంటి దగ్గర చేసుకుంటున్నప్పుడు, సమూహికంగా చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తి గడియారం చూసుకుంటూ 20 నిమిషాలు అయిన తర్వాత మీరు ఇంటి ఇవ్వాలి. 20 నిమిషాలు అయింది, అంతవరకు మీరు ఎవరు కూడా కదలకండి. కానీ ఇప్పుడు నేను ఇంటి ఇచ్చేస్తున్నాను, శ్వాస మీదకి దృష్టి తీసుకోండి. ఆజ్ఞాచక్రం ఉండవచ్చు. శ్వాస మీద దృష్టి తీసుకోండి. శ్వాస లోపలికి వస్తుంది, బయటకు వస్తుంది. శ్వాస లోపలికి వస్తుంది, బయటకు వస్తుంది. అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయస్తాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్సు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షదు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాః సంతు జీవంత శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. గబుక్కుని కదలకండి, కళ్ళు మాత్రమే తెరవండి, శరీరాన్ని కలపకండి. ఎట్టి పరిస్థితుల్లో ధ్యానం అయిపోగానే శరీరాన్ని కలపొద్దు. ముందు కళ్ళు తెరవండి, మెల్లిగా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచిన తర్వాత 1 నిమిషం అలా తెలియగా ఉన్న తర్వాత ముందుగా కదలండి. నేను కొన్ని మీరు చేసుకోవచ్చు. స్వస్తి. ఉంటాయి.